జాతి వికాస క్రమములో ప్రతి మహాష్టమి యొక్క అర్ధరాత్రి పూట ఒక ద్వారం తెలుసుకుంటూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఈ సంవత్సరం తెలుసుకున్నటువంటి ద్వారం ఏమిటి అంటే, ఈ గురువుల యొక్క జీవితములలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా ఒకేలాగుంటుంది. పేర్లు మాత్రం మారుతూ ఉంటాయంటే, పేర్లు మారిన ఆ గురువులు మనకి ఇచ్చేటటువంటి సందేశము మారదు. ఆ సందేశాలు ఏంటో చాలా జాగ్రత్తగా మనం ఇవాళ అర్థం చేసుకుందాం. అలా అర్థం చేసుకున్నటువంటి గురు సందేశానికి అనుగుణ్యముగా ఈ రోజు నుంచి మన జీవితాలు మారాలి. అలా మార్చుకున్నటువంటి వ్యక్తులకు నెక్స్ట్ మిలినియం లో వచ్చేటటువంటి విజయదశమి అనేక అద్భుతాలని ప్రసాదిస్తుంది. మీ యొక్క సాహసం అంతే, ఇంకక్కడ చెప్పేదేం లేదు. నేను మీకు ఉదాహరణ ఇచ్చాను కదా, ఈత నేర్చుకోవటానికి మా తాతగారు 5-6 నెలల బట్టి నన్ను గంగలోకి తీసుకెళ్లేవారు. గంగ ఒడ్డునే ఇల్లు ఉండేది, తీసుకెళ్లేవాళ్ళు, ఈత నేర్పేవాళ్ళు. ఒడ్డునే ఎప్పుడు కొట్టినా ఒడ్డునే ఈత కొట్టేవాడిని నేను. అదేంటది, లైఫ్ బెల్ట్స్ ఉంటాయి కదా, రబ్బర్ టైర్లు అవి పెట్టుకుని ఒడ్డునే. అంతే అంటే నేను కూర్చుంటే మట్టిలో కూర్చోటే అక్కడే ఈత కొట్టేసేవాడిని. 5 నెలలు 6 నెలలు బెంగాలీ అతను వాళ్ళ పిల్లలకి ఈత నేర్పుతున్నాడు. మీ అబ్బాయికి కూడా ఈత నేర్పేదా అన్నాడు మా తాతగారితో. వాడు నేర్చుకుంటానంటే నేర్పండి అన్నాడు. సరే అన్నాడు. ఏం లేదు బాబు, నా భుజం మీద చేపెట్టన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ సంఘటన మీకు వర్తిస్తుంది, ఇప్పుడు వర్తించబోతోంది. సరే దానికి ముందు భుజం మీద చేపట్టి అంత దూరాన్ని నడిపోవచ్చుగా. హాయిగా ఆయన తీసుకుపోతున్నాడు, ఈత కొట్టకుండా పోతున్నాం. ఆయన నేను కాదు, ఆయన ఈత కొడుతూ పోతున్నాడు. ఆయన భుజం మీద చేయి పెట్టి ఉన్నాను నేను. మధ్య గంగలోకి తీసుకెళ్ళాడు, గంగలో దింపాడు, నన్ను వదిలేశాడు. ఇంకప్పుడు ఆర్చిన అర్పులు ఇప్పటికి నాకు గుర్తున్నాయి. కాసేపు ఊరుకున్నాడు, ఎందుకు ఆరుస్తే ఈత కొడుతున్నావుగా అన్నాడు. అప్పుడు చూసుకున్నాను, నేను ఆరుస్తున్నాను కానీ మరి నేను ఆరవాలి అంటే తల పైన ఉండాలిగా. అంచేత మీరు ఆర్తితో ఆదో గలిగారనుకోండి అంటే ఈత కొడుతున్నట్టే. మీకు బాధలు ఉన్నాయని మీకు తెలుస్తున్నాయి అనుకోండి అంటే అర్థం ఏంటి, ఈత కొడుతున్నట్టే. కానీ ఎందుకు ఆరుస్తున్నావు అన్నది చెప్పేవాడు ఎవడు పక్కన లేక గొడవ వస్తుంది. ఈ కథ చాలా దూరం వరకు మీరు ఈ సంవత్సరం మీరు మీ జీవితాలలో ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సర్వజ్ఞత్వం. ఈ సర్వజ్ఞత్వం నేర్చుకోవటానికి కావలసినటువంటి సూత్రాలు మీకు మూడు పుస్తకాలలో దొరుకుతాయి. ఒకటి చాలా స్పష్టంగా మీకు దొరికేది సీక్రెట్ డాక్ట్రిన్, బ్లావిట్స్కి రాసిన దాంట్లో. అంటే మన పురాణాలు చూసి రాసిందే అది. కానీ మన పురాణాలలో రాయబడినటువంటి విషయాలు కావాలని దాన్ని వాళ్ళు గిమ్మిక్ చేశారు. ఆ గిమ్మిక్కి ఈనాడు మన ఎగ్జామినర్స్ కూడా అలవాటు పడుతున్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటూ ఉంటారు వాళ్ళు. తెలుసా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే? అంటే ఒక సైంటిస్ట్ పేరు చెప్తాడు, అంత అడదిడ్డం చేసి పారేస్తాడు. నువ్వేం చేయాలి? అది చేయగలిగితే పురాణాలు మీకు అర్థమవుతాయి. వాళ్ళు కావాలని గందరగోళం చేశారు. వాళ్ళు అక్కడ ఎందుకు కావాలని గందరగోళం చేశారు అంటే, భవిష్యత్తులో ఇది జరగబోతోన్నది అని మీకు తెలిసినప్పుడు దానిని మీ స్వార్థం కోసం ఉపయోగించుకునేటటువంటి ప్రమాదాలున్నాయి. చాలా సహజంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, యానీ బెసెంట్ కొంతమంది వ్యక్తులకు ఒక చిన్న సూత్రం చెప్పింది. ఇది దాంతో కొంప ములిగింది భారతదేశానికి. కానీ ఆవిడ పాప ఇంత కొంప ములుగుతుంది అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే, ఆ వాళ్ళు ఏ వ్యక్తిని అయితే నమ్మారో ఆ వ్యక్తి వాళ్ళని చెప్పినట్టు చేయలేదు. భారతీయుడే ఆయన, వాళ్ళు చెప్పినట్టు చేయలేదు. రైటా తప్ప దాని గురించి మనం విశ్లేషణ చేయక్కర్లే. ఇంచేత నేచర్ ఇస్ ఆల్వేస్ రైట్. జరిగింది నువ్వు రైట్ అనకపోయినా అదే జరిగింది. అంచేత రైట్ అనేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావు. ఏం చెప్పింది ఆవిడ, ఏదైనా ఒక సంస్థ అభివృద్ధిలోకి రావాలి అంటే సంస్థ యొక్క పేర్లు మార్చేస్తే చాలు. మీరు ఆ సంస్థ యొక్క చిహ్నాలు పేర్చేస్తే చాలు, అది అలా కొనసాగుతుంది. ఇందిరాగాంధీ వరకు ఆ టెక్నిక్ తెలుసు, అది అలా నుంచుంది ఆ సంస్థ. తర్వాత వాళ్ళకి టెక్నిక్ అయితే తెలిసింది, కానీ ఏ చిహ్నం ఎన్నుకోవాలో తెలియలేదు. అంతకంటే ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఎన్నుకుని ఉంటే అది కొనసాగుతూనే ఉండేది. అలా స్వార్థంగా ఉపయోగించుకునేటటువంటి ప్రమాదాలున్నాయి. సర్వజ్ఞత్వంలోని సీక్రెట్ డాక్టర్లు అవి ఉన్నాయి అవంతా కూడా. అంచేతే మీరు కొన్ని పనులు పూర్తిగా చేసి మళ్ళా దాన్ని మార్చేసుకోవటం నేర్చుకోవాలి. చెప్పింది అర్థం చేసుకోండి ఏం చెప్పాను. కొన్ని పనులు పూర్తిగా చేసి పరిపూర్తిగా చేసి దాన్ని మార్చేసుకోవాలి. మెహర్ బాబా జీవితంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం నీట్గా ఇల్లు కట్టించేస్తాడు, మొత్తం సిమెంట్ పెయింటింగ్ అంత చేసి కూలగొట్టండి అంటాడు. చాలా బాగా చేసి హైదరాబాద్ లో ఒక విశేషమైనటువంటి సెంటర్ పెట్టాడు. దాన్ని అవును ముట్టుకోకండి అన్నారు. భక్తులకు అది తెలివి కదా, తవ్వారు దాన్ని, తవ్వి బయటికి తీశాడు. దాన్ని ఏం చేశారు నాకు గుర్తులేదు. దాని గురించి మనం చర్చ కూడా అనవసరం. కానీ ఇది సర్వజ్ఞత్వంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు సీక్రెట్ డాక్టరీలో ఉన్నటువంటివి, లేకపోతే షిరిడీ సాయి జీవిత చరిత్రలో ఉన్నటువంటివి, వెంకయ్య స్వామి జీవిత చరిత్రలో ఉన్నటువంటివి, సొరకాయ స్వామి జీవిత చరిత్రలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు నేను హైలైట్ చేసి చూపిస్తాను నేను మీకు. దాన్ని అవగాహన చేసుకోండి. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మీ యాత్ర సాగించాలి. ఫస్ట్ పాయింట్ మీరు అది నేర్చుకోవాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను ఫలానా ఊరికి వెళ్ళిపోయాను, నేను ఇక్కడున్నాను, నాకు వీలు దొరకటం లేదు, ఇలాంటి పరిస్థితుల వల్ల నేను జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అదే రైట్. మీరు ఇక్కడికి రాగలిగారు ఓకే, రాలేకపోయారు ఓకే, వచ్చి వెళ్ళిపోతారు ఓకే, వచ్చి ఇక్కడికి రారు మరీ ఓకే, వచ్చి ఇక్కడే ఉండి గదుల్లో కూర్చుంటారు అది ఓకే. కానీ మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, అనుక్షణము ప్రకృతిలో ప్రజ్ఞ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నాలెడ్జ్, జ్ఞానం, సర్వజ్ఞత్వం గురించి చెప్తున్నాను నేను. అందుకే తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. ఆ సార్వజ్ఞ బీజాలు గురువుల యొక్క జీవితాలలో ఎలా పడ్డాయో చెప్పుకోండి. ప్రతి గురువు చెప్పాడు, ఒక గురువు మాత్రమే చెప్పాడని కాదు. ఏంటి మనం నేర్చుకోవాల్సింది, మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, మనకి ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞను మేల్కొల్పటానికి ఉపయోగపడతాయి. ఆ ప్రజ్ఞ మేల్కొల్పటానికి ఎలా ఉపయోగపడతాయి అన్నది అర్థం చేసుకోవాలి. ఏం కావాలి మనకి, ముఖ్యంగా మూడు మానసికమైనటువంటి లక్షణాలు కొత్త యుగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కావాలి. మొట్టమొదటిది ఏం కావాలి, కోఆపరేషన్, కలిసి మెలిసి పనిచేయగలుగుట. అదొక్కటే లేదు, అది నేర్చుకోవడానికి తగిన వాతావరణం కుటుంబాలలో, పొలిటికల్ అట్మాస్ఫియర్లో, మీకున్నటువంటి ఏరియాల్లో ఖచ్చితంగా మీకు అది నేర్పటానికి ఉపయోగించుకోగలిగితే. పరస్పరం భావయంత, మీరు చాలా స్ట్రెస్, మీ జీవితాలను ఒక విశ్వవిద్యాలయంగా మార్చుకోండి, యూనివర్సిటీగా. అంటే ఏంటి యూనివర్సిటీగా మారటువంటి సప్తగురు సప్తఋషి వేద విశ్వవిద్యాలయంలో నాకు మెంబర్షిప్ ఉందా లేదా ఏం చేయక్కర్లే, విశ్వమునే విద్యాలయముగా చూడగలుగుట, విశ్వవిద్యాలయం. అంచేత మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అవునా కాదా, మీరు విశ్వవిద్యాలయం స్టూడెంట్సే, మీరు విశ్వంలోనే ఉన్నారు కాదని ఎవరన్నారు. కానీ విశ్వంలో ఉండి ఎలా చేస్తారు, చాలా చోట్ల యూనివర్సిటీకి వెళ్లి చూస్తే క్లాసెస్కి రాలి వాళ్ళు, హాస్టల్స్ లో ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. ఇక్కడ అదే జరుగుతుంది, ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది, ప్రతి చోట జరిగే తప్పు అది. మీకు సులభంగా మీరు చేయగలిగేటటువంటి పని ఏదైనా ఉంటే దాన్ని మానేయండి, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. 7వ క్లాస్ పరీక్ష మళ్ళీ రాస్తాను సార్ అని 10th క్లాస్ వాడు అన్నాడు అనుకో, ఇప్పుడు రాస్తే ఫెయిల్ అవుతాడే వాడు, అది వేరే విషయం. వాడి సంగతి నేను రాస్తేనే ఫెయిల్ అవుతా 7వ క్లాస్. కానీ ఉదాహరణ అర్థమైంది కదా, మీరు సులభంగా ఏ పని చేయగలుగుతున్నారో ఆ పని చేస్తే మీకు ప్రజ్ఞ అభివృద్ధి చెందదు. ఎలా చెందుతుంది, అసంభవం. అంచేత ఎప్పుడైతే ఒక పని మీరు పరిపూర్ణంగా నేర్చేసుకుంటారో తక్షణమే ఆ పని మార్చేస్తుంది నేచర్. నువ్వే మార్చేసుకున్నావు అనుకో మీకు ఆనందంగా ఉంటుంది, నేచర్ మారుస్తే నచ్చదు. సర్వజ్ఞత్వం యొక్క బీజం ఇది. ఇది వాళ్ళ జీవితాలలో మనకు ఎలా తెలుస్తుంది, గురువుల యొక్క జీవితాలలో. దీనిని అర్థం చేసుకుని మీ నిత్య జీవితాలలో దీన్ని ప్రాక్టీస్లోకి పెట్టుకోండి. దీనినే మధుకైటభవద అంటాం, మొదటి చాప్టరే ఇది. ఏమిటి అంటే, ఇద్దరు వెంకటస్వామి శిష్యులు భలే దెబ్బలాడుకున్నారు. వాడు గొడ్డలు తీశాడు, వాడెవడు చెవి కొరుక్కున్నాడు, నాకు కరెక్ట్ సంఘటన గుర్తు లేదు, అంతేనా, నరికాడు. సరే ఊరి పెద్దలు అందరూ చేసి ఫలానా వాడిని నువ్వు గెంటేయాలి అన్నారు. లాభం లేదు, వీడు కరెక్ట్గా బిహేవ్ చేయడు, మనం పోతే పోలే అన్నాడు. వెంకటస్వామి ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, మనం పోతే పోలే అంటే ఎక్కడ పోవాలి, దాన్ని పట్టించుకోక నువ్వు. కుటుంబంలో 90% ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, పక్క వాళ్ళు కరెక్ట్గా చేయటం లేదు, నేను చాలా కరెక్ట్గా చేస్తున్నాను. లేకపోతే కుటుంబ సభ్యులకి మనం చెప్తాం, వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ చేసే తప్పులే ఇది. అంచేత సర్వజ్ఞత్వ బీజం అంటే ఇదే, అందరికీ ఏం చేస్తాం నేను అదే చేస్తా కనుక చెప్తున్నా. అంచేత ఎదుట వాడు నేను చెప్పినట్టు చేయటం లేదు కనుక వాడు తప్పు, ఇంకా నాకేం అర్థమైంది. కానీ ప్రతివాడు అలా అనుకుని ఎవడు చెప్పినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మళ్ళీ కష్టాలు వస్తాయి. మీకు మీ వ్యక్తిగత జీవితంలో ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తోంది, చాలా సార్లు కొంతమంది సులువుగా పరీక్షలు పాస్ అయిపోతూ ఉంటారు, కొందరు సులువుగా పరీక్షలు పాస్ కారు కానీ మిగతా విషయాల్లో వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు. అక్కడే మీకు అర్థమవుతోంది ప్రకృతి మిమ్మల్ని ఏమి నేర్చుకోమంటోంది. సహనము, ఓర్పు, పక్కవాళ్ళు ఏమన్నా బాధపడకుండా ఉండుట. కానీ పక్కవాళ్ళు ఏమన్నా బాధపడకుండా ఉండి ముండికెత్తేశారనుకోండి, మరి అది కరెక్ట్ కాదు. అది వచ్చిన కూడా ఏంటంటే అసిధారా వ్రతమిదం క్షురస్య ధార, కత్తి మీద సాము లాంటిది. చాలా జాగ్రత్త ఉండాలి. అక్కడ మీ వయస్సుతో ప్రమేయం లేదు. మీరు పెద్దవాళ్ళ, ముసలివాళ్ళ, చిన్నవాళ్ళ, ఎక్కడైనా మీరు ఈ ఆధ్యాత్మిక జగత్తులో అడుగులు వేయటం మొదలెట్టేయచ్చు. అంచేత ఒక్కొక్కసారి చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏం చెప్తూ ఉంటారంటే, మొదట్లో చాలా బాగుంది మాస్టరు, తర్వాత మళ్ళీ ఇదివరకు కష్టాలన్నీ వచ్చేసాయి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మొదట్లో చెప్పినట్టు మీరు అవగాహన చేసుకుని జీవించగలిగారు, మళ్ళీ ఏమైంది బండి? స్లిప్ అయిపోయింది, మళ్ళీ అవే కష్టాలు వస్తాయి. సర్వజ్ఞత్వ బీజం. సిద్ధి సాయి దగ్గరికి ఒకతను వచ్చాడు. వచ్చి నేను సిద్ధి సాయిబాబా గురువుని అన్నాడు. రాహుల్, రాహురా అవరు అతను, అవరు కథ అర్థం ఉంది కదా నాకు, ఈ మధ్య టచ్లో లేని ఆ పుస్తకాలు అందుకే చదువుతూ ఉండాలి ఇవి. వచ్చి నేను సిద్ధి సాయిబాబా గురువుని అన్నాడు. సరే సిద్ధి సాయిబాబా సేవ చేయటం మొదలెట్టాడు. గురువుకి ఎలా చేయాలి? సరే నేను అక్కడ ఏదో ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు వచ్చే అన్నాడు. వెళ్ళిపోయాడు వాడితో పాటు. నేను గురువుని అంటే ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మారిపోవాలి, పరిస్థితులకు అనుగుణ్యంగా జీవించటం నేర్చుకోవాలి. పరిస్థితులు నేను ఎలా అనుకుంటున్నానో అలాగే జరగాలి అని ముందు మీరు అనుకోకండి, తర్వాత ఎలాగో జరుగుతాయి అవి. కానీ మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా పిల్లవాడు నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, ఫలానావాడు నా మాట వింటలేదు, మా స్నేహితులు నా మాట వింటలేదు, బయట వాళ్ళందరూ నా మాట వింటున్నారు, నా కుటుంబంలో వాళ్లే నా మాట వింటలేదు. కుటుంబంలో వాళ్ళు నీ మాట వింటే వాళ్ళు బయట వాళ్ళు అయిపోతారు అంతే. ఇంచేత కుటుంబం వాళ్లగా వచ్చింది ఎందుకు అంటే, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలి. వాళ్ళు మీ మాట వింట మొదలెట్టారనుకోండి, వాళ్ళు బయట వాళ్ళు అయిపోతారు. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. అది ఆ విశ్వ కుటుంబంలో, విశ్వవిద్యాలయంలో, ప్రతి చోట కూడా ఈ గివ్ అండ్ టేక్ బిజినెస్. దాన్ని సిద్ధి సాయి వాళ్ళు, మన ఋషులు వాళ్ళు రుణానుబంధము అనేవారు. రుణానుబంధము లేనంత, లేకపోతే అసలు రిలేషన్షిప్స్ ఉండవు. మీరు పిచ్చివాళ్ళలాగా ఎంత వెళ్లాడన్నా ఆ రిలేషన్షిప్స్ ఎగ్జిస్ట్ కావు. రిలేషన్షిప్స్ ఉన్నాయి అంటేనే అర్థం ఏంటి అంటే రుణానుబంధం ఉంది, ఆ రుణం తీర్చేసుకోండి. తీర్చేసుకుంటే, రుణం తీర్చేసుకుంటే ఈ బంధం పోతుందేమో అని భయం ఉంటే తీర్చుకోకండి, మీ ఇష్టం అది. అంచేత మొదటి స్టెప్ అర్థమైందా? ఈ గురువుల యొక్క మీరు చరిత్ర చాలా జాగ్రత్తగా చదివితే వాళ్ళు శిష్యుల మధ్య ఉన్నటువంటి రుణానుబంధాన్ని కట్ చేసి గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి రుణానుబంధాన్ని పెంచుతారు. మళ్లీ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సిద్ధి సాయి చరిత్ర చదివినా, వెంకయ్య స్వామి చరిత్ర చదివినా, సొరకాయ స్వామి చరిత్ర చదివినా, ఎందుకు ఈ ముగ్గురిని ఎన్నుకున్నామంటే, 500 సంవత్సరాల పరంపరగా ఈ గురువులు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. మనకి, మనకి మిగతా వాళ్ళకి ఇంకా వాళ్ళ వాళ్ళ గురువులున్నారు. అంచేత స్మర్తుగామి సిద్ధక్షేత్రంలో పెట్టబడినటువంటి 3 మహనీయులు ఒకే చేతనత్వము యొక్క కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. సొరకాయ స్వామి, సిద్ధిసాయి, సిద్ధిసాయి నుంచి వెంకయ్య స్వామి, వెంకయ్య స్వామి తర్వాత మరి అక్కడ నుంచి ఎంతమంది మహానుభావులు డెవలప్ అవుతారో, ఏలూరు నుంచి, నెల్లూరు నుంచి మనం లెక్క పెట్టలేం. కొన్ని వందల వందల మంది, 101 మంది ఉన్నారంటాడు వెంకయ్య స్వామి. అక్కడ ఏంటి, అక్కడ పెన్నా నది దగ్గర కోటి తీర్థం, దాన్ని యాక్టివేట్ చేయాలి మనం. కానీ దాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే మీరు దానికి తగినట్టు మీరు మూడ్స్ మార్చుకోవాలి, మీ మానసిక స్థితి మార్చుకోవాలి. మొట్టమొదటి మానసిక స్థితి ఏంటంటే కోఆపరేషన్, కలిసి జీవించగలగాలి, ప్రేమగా జీవించగలగాలి. కానీ ముందు నటించండి. 6th root race యొక్క అదేనా చెప్పారు సీతారామయ్య, అదేనా ఫస్ట్ పాయింట్ కోఆపరేషన్. కోఆపరేషన్ అన్నది కోఆపరేటివ్ సొసైటీస్ అనే పేరుతో లాగిన్ చేశారు. అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ ప్రజ్ఞ గురించే మాట్లాడుతున్నాయి. అన్ని యూనియన్స్, యూనియన్ అంటే యోగము, అన్ని యోగ విద్య యొక్క సమూహాలు, స్టూడెంట్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్, డబ్బలాడే యూనియన్, డబ్బలాడకుండా ఉండే యూనియన్, ఆ యూనియన్ అంటే అర్థం ఏంటి, యోగాలు. అంచేత మిగతా వాళ్ళందరూ యోగం గురించి కరెక్ట్ గానే అవగాహన చేసుకున్నారు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో మాత్రం యూనియన్ చచ్చినా రాదు. రామకృష్ణ పరమహంస భక్తులు వివేకానంద భక్తులతో కలవలేరు, వివేకానంద భక్తులు రామకృష్ణ పరమహంస భక్తుల్లో కలవలేరు అన్నది నేను చాలాసార్లు కళ్ళారా ఇప్పటికీ చూస్తున్నా. పాపం రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద ఎలా అయ్యాడో నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈ యూనియన్ మీకు తెలియాలి అంటే ఆ స్టెప్ వైజ్ అవగాహన మీకు ఉండాలి. ఏంటి స్టెప్ వైజ్ అవగాహన ఉండాలి? ఒక్కొక్క గురువు ఏ చేతనత్వం యొక్క పరాకాష్ఠో మీకు తెలియాలి. మళ్ళీ ఆ పదాన్ని జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క గురువు ఏ చేతనత్వం యొక్క పరాకాష్ఠో మీకు తెలియాలి. ఉదాహరణకి మా కాలేజెస్ లో కెమిస్ట్రీ చెప్తూ ఉంటాం మేము, కానీ ఆ కెమిస్ట్రీలోనే మళ్ళీ చాలా కెమిస్ట్రీలు ఉన్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏమవుతుంది అనమాట, అక్కడ ఒక్కొక్క లెక్చరర్ కెమిస్ట్రీ లెక్చరరే అయినా ఒక్కొక్క టాపిక్ లో వాడు స్పెషలైజ్ చేస్తాడు. వాడు ఇన్ఆర్గానిక్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఇంకోటి ఫిజికల్ దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా గురుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక ప్రజ్ఞాస్థితిని మాస్టర్ చేస్తారు. మనకి ఎన్ని ప్రజ్ఞలు ఉన్నాయి? 7 రకాలైనటువంటి ప్రజ్ఞలు ఉన్నాయి, సూర్యుడు యొక్క 7 కిరణాలు. ఆ 7 రకాలైనటువంటి ప్రజ్ఞలు ఏమిటో మీకు చాలా స్పష్టంగా నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి సంకల్పము. సంకల్పం అనేటటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు ఏమంటాడు, అసలు నువ్వేం చేయకలేదయా అనుకుంటే అయిపోతుంది అంటాడు. అలా అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? శుద్ధి సాయి అదే అంటాడు, వెంకట స్వామి అదే అంటాడు, నాకు చెప్పేశావు కదా, అయిపోయింది కదా అది, ఇంక నువ్వేం చేయాలి, నువ్వేం చేయకలేదు అంటే వాళ్ళు ఏ ప్రజ్ఞకు సంబంధించిన వాళ్ళు అనమాట, సంకల్పము అనేటటువంటి ప్రజ్ఞకి సంబంధించిన వాడు. సంకల్పము యొక్క ప్రజ్ఞకు సంబంధించినటువంటి దేవతా శక్తి ఏదైనా మీకు తెలుసా? కేవలం సంకల్పమే చేస్తూ కూర్చుంటాడు, ఇంకేం చేయడు వాడు. ఎవడా దేవత? బ్రహ్మ. బ్రహ్మ యొక్క సంకల్పమే ఈ సృష్టి, బ్రాహ్మీ శక్తి. అంచేత ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సంకల్పము వల్ల మాత్రమే అక్కడికి వెళ్తే అయిపోతాయి. శరీరం యొక్క ప్రవేశము సర్వదుఃఖహరము, కరెక్ట్. ఏ శుద్ధి అని వచ్చిన పెద్ద కూడా అదే, మరి శుద్ధికి అందరూ వెళ్తున్నారు, అందరు దుఃఖాలు పోవటం లేదు కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ వెళ్తున్నారు. తర్వాత దాన్ని వివరిస్తాను నేను, ఇది నిన్న రాత్రి జరిగినటువంటి దాన్ని మీరు చర్చించుకునే ఉంటారు, దాన్ని ఇంకాస్త విపులంగా చెప్తున్నా నేను. గురుతత్వాన్ని అంటే ఆ మొట్టమొదట గురుతత్వంలో ఉండేటటువంటిది ఏంటి అంటే సంకల్పము చాలు. కానీ ఆ సంకల్పానికి ఒక విశేషమైనటువంటి స్థితి ఉండాలి. నేను మా కాలేజీలో ఫలానా కోర్సు పెడితే బాగుంటుంది అనుకుంటే జరగదు, ప్రిన్సిపల్ అనుకుంటే జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అనుకున్నాడు అనుకోండి గ్యారంటీగా జరుగుతుంది, అంతే కదా. స్టూడెంట్స్ అనుకున్నా జరగవచ్చు, కానీ ఏం చేయాలి వాళ్ళు? స్టూడెంట్స్ అనుకుని వాళ్ళు స్ట్రైక్ చేసి, వాళ్ళు పెద్ద యూనియన్ చేసి, కాలేజీ క్లోజ్ చేయించేసేసి, మిగతా కాలేజీ వాళ్ళందరినీ కలుపుకుని ఈ కోర్సు పెడితే గానీ మేము రాము, డౌన్ డౌన్ ప్రిన్సిపాల్, డౌన్ డౌన్ దిస్ దిస్ అంటే కానీ జరగదు. కానీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఈ కోర్సు పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఎవడు వద్దన్నా ఆగదు. అది ప్రజ్ఞలో ఈ స్థితి అర్థమైంది కదా మీకు. దీన్ని బ్రాహ్మీ స్థితి అంటాం మనం, బ్రహ్మ యొక్క స్థితి అంటాం. గురు బ్రహ్మ గురు అన్నటువంటి వాడికి ఈ సంకల్ప సిద్ధి ఉంటుంది. ఈ సంకల్ప సిద్ధి మీకు ఉంటుంది. ఆ సంకల్పమే లేకపోతే మీకు ఈ శరీర నిర్మాణం జరగదు. తల్లి గర్భంలో ఏర్పడినటువంటి భౌతిక శరీరాలు ఆ బ్రాహ్మీ శక్తి వల్లే జరుగుతాయి. ఆ బ్రాహ్మీ శక్తి పనిచేయకపోతే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఇంద్రియాలన్నీ రావు. మీ సంకల్పమే మీ శరీరంగా రూపొందింది. సరకాయ స్వామి, షిర్ది సాయి, లంకాయ స్వామి చరిత్రలో వాళ్ళు రాయి అలా విసురుతారు. ఆ రాయి ఎక్కడో పడుతుంది, పడితే అక్కడ ఏం చేస్తుంది, వాళ్ళ సమాధిలో ఇవ్వలేస్తాయి. అక్కడ మనం రాళ్ళు విసురుతాం, మన మీద తిరిగి రాళ్ళు విసురుతారు. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, గురువుల యొక్క మానసిక స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఆ బ్రాహ్మీ స్థితిలో వెళ్లటం ముందు మీరు నేర్చుకోవాలి గురు బ్రహ్మ. ఆ బ్రాహ్మీ స్థితికి వెళ్ళటానికి టెక్నికే మీకు పొద్దున్న సాయంత్రం చెప్పబడింది. కళ్ళు మూసుకున్నాం, 21 సార్లు ఓంకారం చేసుకున్న తర్వాత ఈ బ్రాహ్మీ స్థితి తర్వాత గురువుల యొక్క చరిత్రలో మనం ఒక విశేషమైనటువంటి శక్తిని చూస్తాం. మనం రోగాల వాళ్ళు ఇతరులు తగ్గించలేనటువంటి రోగాలు వాళ్ళు తగ్గిస్తారు. ప్రతి గురువు యొక్క చరిత్రలోనూ మీకు కనిపిస్తుంది. వాళ్ళు ఎవడైనా కావచ్చు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఈ రోగ నివారణ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. రోగ నివారణ శక్తి అంటే పరిపాలన వ్యవస్థ. వ్యవస్థ తప్పటమే కదా రోగ రోగము. మన శరీరం యొక్క మానసిక వ్యవస్థ కానీ భౌతిక వ్యవస్థ కానీ దెబ్బతింటే వ్యాధి అంటాం. అంచేత వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, మళ్ళా దాన్ని తిరిగి పరిపాలనా వ్యవస్థను సెట్ చేయగలుగుతున్నారు. పరిపాలనా వ్యవస్థను సెట్ చేసేటటువంటి చేతనత్వానికి విష్ణువు అని పేరు. అంచేత గురు విష్ణువు. అంచేత ఈ విష్ణుతత్వం లేనటువంటి గురువు అసలు ఎక్కడా ఉండడు. సంకల్పశక్తి లేనటువంటి గురువు కూడా ఎక్కడా ఉండడు. అంటే అర్థమేంటి, మీరు ఆ స్థితికి ఎదగాలని మీ యొక్క సంకల్పాలు జరగాలి. మీకేం కావాలి, రోగ నివారణ శక్తి రావాలి. ఈ రోగ నివారణ శక్తి ఆ గురువులకి ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. షిర్దీ సాయి కానీ, వెంకయ్య స్వామి కానీ, వీళ్ళందరూ మొట్టమొదట ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. షిర్దీ సాయి కూడా ముందు మూలికలు తెచ్చి ఇచ్చేవాడు. మెల్లిమెల్లిగా 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 భస్మంలోకి మారాడు. భస్మం అంటే విభూతిలోకి మారాడు. డైరెక్ట్ గా విభూతిలోకి వెళ్ళలేదు వీళ్ళెవరూ కూడా. అంచేత ఏ విద్య కావాలి ముందు వాళ్ళకి, ఆయుర్వేదం విద్య రావాలి వాళ్ళకి. నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా 13 ఏళ్లు 14 ఏళ్లు 30 ఏళ్లు. మధ్యలో ఈ గురువులు ఎక్కడికి వెళ్లారో చాలా మంది తెలియదు వాళ్ళ చరిత్రలో. క్రైస్ట్ గురించి కూడా అతని జీవితంలోని 30 ఏళ్ల వరకు తెలియదు, చివరి 3 ఏళ్లకు స్పష్టంగా తెలుసు. మధ్యన ఎక్కడ మారిపోయాడో తెలియదు ఎవరికి. వెంకయ్య స్వామి 12 ఏళ్లు ఎక్కడో తిరిగాడు, శుద్ధి స్వామి 12 ఏళ్లు ఎక్కడో తిరిగాడు, ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం నేర్చుకొచ్చాడో తెలియదు. ఇందుకు చెప్పలేదు అంటే ఆ అద్భుతమైనటువంటి విద్యను తెలిపేటటువంటి మహనీయులు ఇప్పటికీ భూమి మీదే ఉన్నారు. మేము అక్కడికి వెళ్లి నేర్చుకుందామని చెప్పారనుకోండి, మొట్టమొదటి మనం చేసేది ఏంటి, అక్కడికి వెళ్తాం మనం. ముందు వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ పాపం, వాళ్ళని కూడా బాధ పెట్టగలం మనం, వాళ్ళ మానసిక స్థితిని కూడా. అంచేత వాళ్ళు చెప్పరు అసలు మీకు వాళ్ళు ఎక్కడున్నారో. ఎచ్చంటే వాళ్ళు ఒకసారి నీకు ఇది మంచిది అని చెప్పిన తర్వాత శిష్యుడేం చేయాలి, అది ప్రాటిస్తూ చేయాలంతే. ఇది ఎందుకు జరిగింది, అదెందుకు జరిగింది, ఈ ప్రశ్నలకి అంతం లేదు. ఏముంది, వాడు ఏదో కారణం చెప్తూ ఉంటాడు. కాదు అంటావు నువ్వు, వాడు చెప్పిన తర్వాత నువ్వు కాదు అన్నావు అనుకో, అసలు నువ్వు రెండోసారి వాడి దగ్గరికి వెళ్ళకూడదు. బుద్ధి ఉంటే ఎందుకు వెళ్ళకూడదు రెండోసారి, ఒకసారి చెప్పాడు కదా కాదు అన్నావు కదా అంటే అర్థం ఏంటి, ఒరే నీకు తెలీదు నువ్వు తప్పు చెప్పావని ఇండైరెక్ట్ గా తిట్టడమేగా గురువుని, ఒరే అనలేదు నువ్వు, కానీ దాని అర్థం అంతే కదా, నువ్వు ఇది చేసుకో అన్నావు కాదు. అంచేత ఈ పరిపాలనా శక్తి, రోగ నివారణ శక్తి అనేది కూడా గురువులందరిలోనూ కామన్ గా ఉంటుంది. కానీ రెండు మనకి అవసరమే. గురువులకైనా సర్వజ్ఞత్వము అంటే ఏంటి? మనం అనుకున్నవి జరగటం, రెండు మన శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఇవంతా కాకుండా ఉపయోగము లేనటువంటి విషయాలను ఆపరేషన్ చేసేయటం, కట్ చేసేయటం, లయం చేసేయటం, ఈ మూడు శక్తులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ లయకరమైనటువంటి శక్తి మెహర్ బాబాలో కనిపించినంతగా ఇంకొక చోట ఎక్కడా కనిపించదు. ఈ శివశక్తి మెహర్ బాబా యొక్క జీవితంలో కనిపించినంతగా మనకి ఎక్కడా కనిపించదు. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఏం చేశాడు ఆయన? నేను మౌనంగా ఉంటానన్నాడు, లయంలోకి వెళ్ళిపోయాడు. మరి మాట్లాడలేదు ఆయన, ఆయన జీవితాంతం మరి మాట్లాడలేదు. కానీ అనేక పనులు చేశాడు, చేసిన ప్రతి పని మళ్ళా తవ్వేశాడు, అక్షరాల్లో తవ్వేశాడు. ఆయన జీవిత చరిత్రను చదవండి. మెహర్ బాబా ఉపయోగించుకున్నటువంటి జీవిత విధానాలు చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనము ఒక విశిష్టమైనటువంటి ధారకి సంబంధించినటువంటి ఆత్మలము. ఆ విశిష్ట ధార యొక్క పేరు శ్రీరామ శర్మ ఆచార్య. అంచేత ఆ విశిష్ట ధార యొక్క సమర్థ గురు రామదాసుగా ఉన్నప్పుడు ఒక శిష్యుడు ఉండేవాడు, దదామి ప్రతిగృణామి యొక్క పరాకాష్ఠ శివాజీ. శివాజీకి సమర్థ గురు రామదాసుని చూసిన తర్వాత ఈ రాజ్యం ఎందుకు పో అన్నాడు. వచ్చి గురువు దగ్గరికి ఇచ్చే, ఈ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను, భలే దొరుకుతారు శిష్యుడు, వాళ్ళకి అక్కర్లేని గురువుకి ఇచ్చేస్తారు, రాజ్యం కావచ్చు ఏదైనా కావచ్చు అని. కానీ గురువు నేను తక్కువ తిన్నాడా ఏంటో నువ్వే ఉంచుకోను ఆయన అన్నాడు. నా బదులు నువ్వు చేసుకో అన్నాడు. దదామి ప్రతిగుణామి, అతని యొక్క ఆత్మే మళ్లీ మెహర్ బాబాగా పుట్టింది. ఆయనే చెప్పుకున్నాడు, నేనేం చెప్పటం లే, మెహర్ బాబాయే, నేను ఇదివరకు జన్మలో శివాజీ. అంచేత మౌనము ఆ మౌనములో మీరు లయం అయిపోగలిగితే, మీరు మీ చేతనత్వము లయం అయిపోగలిగితే అందులోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి గురువే. నువ్వు బయటకు రావు, క్లాసులో ఉన్నావు, ఒక గంట క్లాసు వింటావు, ఇప్పుడే కెమిస్ట్రీ క్లాస్కో, సంస్కృతం క్లాస్కో, తెలుగు క్లాస్కో వెళ్తావు, నువ్వు ఏం చేస్తావు? నోరు మూసుకుని వింటావు, చెవిలో గులివి తీసేసుకుని మధుకైటముని వదిలేసుకుని, అప్పుడేమవుతుంది? నీకు గురువులోంచి ఆ జ్ఞానము ప్రవహిస్తుంది. ప్రవహించి క్లాస్ అయిపోగానే ఆ గంట క్లాస్ తర్వాత ఏమవుతుంది? నీకు ఇదివరకు ఉన్నటువంటి జ్ఞానం కంటే ఖచ్చితముగా కొత్త జ్ఞానం వస్తుంది. అంచేత క్లాసులోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, క్లాసులోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఒకడేనా? కాదు, వెళ్లినవాడు అజ్ఞానంతో వెళ్ళాడు, బయటకు వచ్చినవాడు విజ్ఞానంతో వచ్చాడు. మరి మీరు మౌనంలోకి వెళ్లి ఏ విజ్ఞానంతో బయటకు వస్తున్నారు? అది మీరు ప్రశ్నించుకుంటే వచ్చేస్తుంది. అది అక్కడే ఉంది సర్వజ్ఞత్వం యొక్క బీజాలు. మీరు ఈ పాయింట్ బాగా బాగా అవగాహన చేసుకోవాలి ప్రతిరోజు. ఆ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మౌన స్థితి ఉన్నదే. ఆ మౌన స్థితిలో మీ యొక్క సంకల్పాలను పూర్తి చేయటానికి కావలసినటువంటి పరిస్థితులను నెరవేర్చగలిగేటటువంటి అమర్చగలిగేటటువంటి శక్తి ఉన్నది ఆ మౌనంలోనే. అందుకే మనకేదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు, పక్కవాడు మాట్లాడుతుంటే ఏం చెప్తామండి? నోర్మీ అంటాం. కరెక్టే, మనం చేసేది అదే. మీకు ఒక విషయం రావటం లేదు, మీరు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. మౌనం చూడటానికి ఎలా ఉన్నారు? మీరు మౌనంగానే ఉంటారు, సీరియస్ గా ఆలోచిస్తారు. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి విసిగిస్తూ ఉన్నారు అనుకో, ఏం చేస్తాం? నోర్మీ అంటాం. ఆ నోర్మీ అనమంటున్నా మీ మనస్సుని. మీ మనస్సు అక్కడ గొడవ చేస్తోంది. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఉంటారు, ఆ గురు చేతనత్వంలోంచి జ్ఞానం రావాలి. మీకు వస్తుంది జ్ఞానం, అక్కడ ఉన్నది, ఆ గురువు రెడీగా ఉన్నాడు చెప్పడానికి. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం మౌనంగా మీరు కూర్చుంటే, కానీ మౌనంగా ఎక్కడ కూర్చుంటున్నారు మీరు? పక్కవాడు ఏం చేస్తున్నాడో, వాడేం చేస్తున్నాడో, వీడేం చేస్తున్నాడో, ఈ దోమలు ఉన్నాయనో అవి ఉన్నాయనో. మరి సినిమా హాల్లో దోమలు సినిమా చూడటానికి ఏం అంతరాయం కలిగించటం లేదు కదా, సినిమా మీకు బాగానే అర్థమైపోతుంది. అలా ఉండండి అంటున్నా, ఏమి పర్వాలేదు, కాళ్ళు తిమ్మిరెక్కితే కాళ్ళు కదుపుకోండి, లేదు కూర్చోలేకుండా ఉన్నాం పచాలు చేయండి, దానికే ఉంది. ఆలోచించటానికి మీరు కదులుతూ ఉంటే ఆలోచన అడ్డ ఏమైనా వస్తుందా? ఒకసారి పిల్లవాడు ఏడుస్తాడు, సినిమా హాల్లో చూస్తూ ఉంటాను నేను, భుజం మీద వేసుకుని ఏం చేస్తూ ఉంటుందమ్మా, పచాలు చేస్తా సినిమా చూసేస్తూ ఉంటుంది. అంతే, ఇక్కడ అంతే, ఏముంది అక్కడ మీకు కష్టం ఏముంది? కానీ చేత కావటం లేదు మాస్టరు, ఇంట్రెస్ట్ లేదు మాస్టరు, చేత కావటం లేదంటే అసలు ఒప్పుకోను నేను. కానీ ఏం చెయ్యాలి అక్కడ? గురువుల యొక్క చరిత్రలో మీరు ఇది అర్థం చేసుకోండి, ఒక్కసారి వాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయాక మళ్లీ ఆ మౌనంలోంచి వాడు బయటికి రాలే, ఇంకోడు బయటకు వచ్చాడు. పిచ్చి వెంకయ్య స్వామి నుంచి సర్వజ్ఞుడైనటువంటి వెంకయ్య స్వామి బయటకు వచ్చాడు. ఎందుకు పనికి రానటువంటి ఒక యువకుడు, అనామకుడైనటువంటి ఒక యువకుడిని తలకిందరుగా వెళ్లాడదీశారు బావిలో, శుద్ధి సాయిని బరేగా ఉందనుకున్నాడు. అంతే, మళ్లీ బయటకు ఎవడొచ్చాడు? సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. మరి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సర్వజ్ఞత్వంతో ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే, నోరు ముయ్య అంటే లేదు మీరు మనస్సుని. కానీ ఇంత అద్భుతమైనటువంటి పాయింట్ అక్కడ ఉంది అంటే నోరు ముయ్యని ఎందుకు అనలేరు? సినిమాలో నోరు ముయించగలిగినప్పుడు మీ మనస్సుని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు, ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి సినిమా చూడగలుగుతున్నారు కదా 3 గంటలు. అంచేత ట్రిక్ ఎక్కడ ఉంది అంటే, ఆ సర్వజ్ఞత్వం యొక్క బీజంలోకి మీరు ప్రవేశించడానికి కావలసినటువంటి శ్లోకం ఉంది, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర కృషతి. కాని రామాయణంలో ఆదిత్య హృదయం కాని, మహాభారతంలో భగవద్గీత కాని, ఇదంతా యుద్ధభూమి యొక్క మధ్యలోనే నేర్పించబడ్డాయి. భయంకరమైన యుద్ధం, మామూలు యుద్ధం కూడా కాదు, ఆ యుద్ధములో ఇటు అటు తేలిపోయేటటువంటి యుద్ధం. రామరావణ సంగ్రామం జరిగితే రావణాసురుడు గెలిచి ఉంటే మొత్తం ఇదిపోయేది, మొత్తం పోయేది. ఇప్పుడు మనకున్నటువంటి వేద విజ్ఞ ఇదంతా మొత్తం పోయేది. జరగలేదు, జరగదు వేరే విషయం. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు వాళ్లు గెలిచి ఉంటే ఈ గురు పరంపర నాశనం అయిపోయేది. అలాంటి స్థితిలో ఈ మౌనం ఉపయోగపడుతుంది. ఈ మౌనంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ మహాభారత సంగ్రామంలో పాలు పంచుకొనగలరు, ఇంకొకళ్ళు పాలు పంచుకొనలేరు. ఇంచేత మీరు పాలు పంచుకొనలేరు, మీ మనస్సు మీకు చెప్తూ ఉంటే చాలా ఉచితంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడికి లెక్చర్ ఇచ్చాడు అర్జునుడు. ఏంటి, 86 ఏళ్లు శ్రీకృష్ణుడితో పాటు ఉండి, అప్పుడు శ్రీకృష్ణుడికి 120 సంవత్సరాలు, అయినా లెక్చర్ ఇచ్చాడు, నీకు తెలియదు బాబు నాశనం అయిపోతుంది అదే అయిపోతుంది, నువ్వేదో పిచ్చివాళ్ళలాగా మహాభారత యుద్ధం చేయమంటావు. అలాగే గురువులందరూ ఏం చెప్తున్నారు, ఇది ద లాస్ట్ వార్, ఇప్పుడు జరుగుతున్నది వారే నవరాత్రులలో, నిజంగా యుద్ధమే జరుగుతోంది. ఈ యుద్ధం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ 1 సంవత్సరం పాటు కొనసాగినటువంటి ఈ యుద్ధములో ఖచ్చితంగా నూతన యుగావతరణ జరిగి తీరుతుంది. నూతన యుగావతరణ జరగనటువంటి వ్యక్తులు ఎవరైనా భూమి మీద ఉంటే దయచేయండి అంటారు. ఋషుల యొక్క భాషలో దయచేయటం అంటే పృథ్వీ గ్రహాన్ని వదిలేయండి అని. మీ అంతటి మీరు వెళ్లరు, ఓ ఎర్త్క్వేక్ వస్తుంది వెళ్ళిపోతారు, ఓ తుఫాన్ వస్తుంది. ఇప్పుడు కాలిఫోర్నియా అక్కడ తుఫాన్లు మీరు న్యూస్ పేపర్లు చూడటం లేదేమో, జరుగుతోంది అక్కడ గందరగోళాలు. సరే పాకిస్తాన్, మీకు గుర్తుందో లేదో ఇక్కడ సావిత్రి గురించి నేను ఎంత గందరగోళం చేసి ఒక మ్యాప్ పెట్టించాను, మీకు తెలియదు అనుకోండి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఆ మ్యాప్ పెట్టిన 5వ రోజు పాకిస్తాన్ లో ఫినిష్ వాళ్ళు. కానీ మీ చేతనతో ఇంకాస్త పెంచుకోగలిగితే అసలు మార్చేయవచ్చు ప్రపంచాన్ని, మిమ్మల్ని ఉపయోగించుకునే మార్చేస్తా. కానీ మీరు మారితే కదా, కానీ మారటానికి బీజాలు ఇంతే. గురు బ్రహ్మ గురు, ఏ గురు? నేను కాదు, శ్రీకృష్ణుడు కాదు, రాముడు కాదు, శూన్యస్థితి పరమే వ్యోమన్ సహ పూర్వేషామపి గురు. ఆ గురువుని పట్టుకోండి, భౌతిక శరీరధారి గురువు ఎందుకు పనిగా, వీడే చేస్తాడు, గ్యారంటీగా ఏ గురువు చావలేదు, సిద్ధిసాయి చావలేదా, వెంకటస్వామి చావలేదా, కానీ ఆ మౌనం చావదు. అందులో వీళ్ళు లయం అయిపోతూ ఉంటారు. ఆ గురువుని పట్టుకోండి, అర్థం చేసుకోండి దాన్ని, వీలవుతే ఆ పరమే వ్యోమంలో ఉండిపోండి. మీరు ఉండిపోతే ఏమవుతుంది, మీరు ఏమంటే అది జరుగుతుంది. ఇక్కడ మీరు అనేక సార్లు చూసి ఉంటారు కదా, మనకు ఆవులు కావాలి అనుకున్నాం, ఎక్కడొస్తుంది మాస్టర్ అన్నారు. నారాయణరావు గారు ఎక్కడొస్తుంది మాస్టరు, మీరు ఒక రోజులో రావాలి, 5 ఆవులు అట్టే అట్టా వస్తాయన్నారు. పోనీ లేవయ్యా నవమి లోపల తేయన్నా. ఎప్పుడొచ్చాయి, వస్తా ఎందుకు రావు, మీరు పరమే వ్యోమంలో ఉంటే. అంచేత పరమే వ్యోమంలో మీకోసమే ఉండండి. అవడవుతున్నాడు, మీరు ఏమి అనుకుంటే అది వస్తుంది. అల్ప కాల సబ్ విద్యా అయి, అన్ని విద్యలు కూడా చాలా తక్కువ కాలంలోనే వచ్చేస్తున్నాయి. 64 రోజుల్లో 64 విద్యలు వచ్చేస్తాయి. మరి మాకు రాలేదే, నువ్వు వెళ్ళలేదే, క్లాసుకి వెళ్ళాను మాస్టరు. నేను 1980లో మొట్టమొదటిసారి కాశీ తీసుకుంటున్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చెప్పమన్నాను, నన్ను విజృంభించి చెప్పాను. నేను 6 నెలలు చెప్పాను, హైడ్రోజన్ హీలియము, హైడ్రోజన్ హీలియము బాగా చెప్పేశాను. నేను మా హెడ్ అడుగుతూనే ఉన్నాను, నువ్వేం చెప్తున్నావు అని. మీరేమి కంగారు పడకండి, నేను ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసి చెప్తున్నాను, భలే వింటున్నారు అందరూ అని. పిల్లలు కూడా భలే వింటున్నారు, నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేస్తున్నారు వాళ్ళు. 6 నెలలు చెప్పాను నేను ఆ చాప్టర్. రామకృష్ణ నీకు తెలియదు పిల్లల గురించి, వాళ్ళేం వింటాను లేదన్నాడు. మళ్ళీ అర్జునుడి స్థితే, ఆయన రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్న టీచర్, మా హెడ్ ఆయన చెప్తే నేను వినలే. సరే ఆయన ఏం మాట్లాడలేదు. ఒకరోజు ప్రాక్టికల్ క్లాస్ తీసుకుంటూ ఉంటే, రామకృష్ణ నువ్వేం చెప్తున్నావు వీళ్ళకి అన్నాడు. నన్ను అడుగుతున్నావు ఏంటండి, మీరు వాళ్ళని అడగండి అన్నారు. అడిగారు, మీరు నమ్మరు, ఒక్కళ్ళు చెప్పలే నేనేం పాఠం చెప్పాను 6 నెలలు పెట్టి, ఒక్కళ్ళు చెప్పలే. అతిశయోక్తి మాత్రం కానీ కాదు ఇది. ఇప్పటికి నాకు అది భలే ఆనందించేశాను నేను, ఇంత బాగా చెప్పారా, ఇప్పుడు అదే జరుగుతుందేమో అని అనుమానం నాకు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి, మీకు తెలిసిన పాయింట్ నేను చెప్పటం లేదు. అది సర్వజ్ఞత్వము, మీరు ఏమి అనుకుంటే అది జరిగేటటువంటి స్థితి ఇది. అది భారతీయ వైజ్ఞానికమైనటువంటి ఋషి సాంప్రదాయం. నువ్వేమనుకుంటే ఏమనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఏమనుకుంటే జరుగుతుంది. అతని సైన్స్ కానీ కాదు, ఇట్ ఈస్ ఎ సైన్స్. మరి మేము అనుకుంటున్నాం జరగలేదే, అక్కడుండి అనుకోవాలి. నేను చెప్పాను కదా, ఎక్కడ ఏ స్థితిలో ఉండి అనుకుంటావో. వాచ్మెన్ ఉన్నాడు, వాడు అనుకుంటే జరుగుతుంది. ఆ కాలేజీలో ఎవడనుకుంటే జరుగుతుంది, ప్రిన్సిపాల్ ఆసనంలో కూర్చున్నవాడు అనుకుంటే జరుగుతుంది. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఏదైనా మార్పులు జరగాలంటే కెమిస్ట్రీ హెడ్ ఆసనంలో కూర్చున్నట్టు వాడు ఎవడైనా ఉంటే జరుగుతుంది కదా. అది ఆసనం అంటే, నేను పద్మాసనం వేసి కూర్చున్నాను మంచిదే, ఆరోగ్యం వస్తుంది, లేదంటే మోకాళ్ళు నొప్పి చేస్తాయి. డిపెండ్స్ ఆన్ ఏ యాంగిల్లో చేశారు మీరు. కానీ పద్మాసన స్థితి ఒకటి ఉంది, మానసిక స్థితి. పద్మం యొక్క విలక్షణమైనటువంటి లక్షణం ఏంటంటే, బురదలో పుట్టి బురదలో పెరిగి నీళ్లలో జీవించిన బురద నీరు దానికి అంటుకోదు. మీరు ఆ స్థితిలో ఉండండి, కుటుంబంలోనే ఉండండి, హాయిగా జీవించండి. ఏ ఋషి కుటుంబం లేకుండా జీవించాడు? పిల్లలు లేకుండా అసలు మీరు వేదాలు తీస్తే వాళ్ళ సంతత అంతా కనిపిస్తుంది మీకు. కానీ పద్మాసనంలో ఉండి జీవించారు వాళ్ళు. అంటే పద్మాసనంలోనే రోజల్లా కూర్చొని పాపం వాళ్ళు జీవించలేదు. ఇట్ ఈస్ ఏ మెంటల్ స్టేట్, ఒక మానసిక స్థితి అది. కానీ అక్కడ ఉంటూ పడవ మీద, పడవ యొక్క ఉపయోగం ఎప్పుడు నీళ్లుండి నది ఉంటే, కానీ పడవలోకి నీళ్లు రావటం మొదలెట్టాయనుకోండి, భలేగా ఉంటుంది. ఎందుకు పనికిరాదు, పడవతో పాటు మీరు వెళ్ళిపోతారు. ఋషుల యొక్క అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సరకాయ స్వామి అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చూపించాడు. ఒక లీల అంటాం వాటిని, కావిడి పట్టుకునేవాడు, ఆయన మలమూత్రాలు రెండు అందులో మూసుకు తిరిగేవాడు. నాస్తారు ఇదా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు మీ మలమూత్రాలను మీరు మూసుకు తిరగటం లేదా? మరి ఏంటిట మాస్టరు, ఏం మాస్టరు, మనం అందరం చేస్తున్నది అదే. మన కావిడ వేసుకుని ఈ శరీరాన్ని, ఈ శరీరం లేకపోతే మలమూత్రాలు మనతో రావు. కానీ ఈ క్షణంలో కూడా మన కావిడిలో, మన భుజాల మీద మలమూత్రాలు ఉన్నాయి కదా, అదే అతను చేశాడు. కానీ తేడా ఉంది. ఏంటి తేడా ఉంది? కొంతమంది మాకు చాలా తెలుసును అనుకునేటటువంటి వ్యక్తులు స్వర్గాయ స్వామి వెంట పడ్డారు. ఈయన మూసు తిరుగుతున్నాడు కదా ఊళ్ళల్లో. ఈయన ఈ కుండ ఏంటంటారు వాటిని, కుండలు అర్థమైంది కదా. అందులో ఒక దాంట్లో మాలిన్యము, కవిడిలో ఇంకో దాంట్లో యూరిన్ తిరుగుతున్నాడు తిరుపతి యొక్క వీధుల్లో. అందులో ఏముందో చూపించమని కొంతమంది వేధించారు ఆయన్ని. చూసుకోపోవని వాళ్ళ మొహాన్ని విసురు కొట్టాడు. ఏమైందో తెలుసు కదా, తిరుపతి ప్రసాదంగా మారిపోయింది అది. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు మన మధ్య సంచరిస్తున్నా, ఆ జ్ఞానం మాకొద్దు అంటే మనకంటే పరమ మూర్ఖులు ఎవరైనా ఉంటారా? మన మూర్ఖత్వాన్ని ముందు అర్థం చేసుకోండి. ఆ విద్యని, ఈ విద్య మీకు చెప్తాం బాబు మొర్రు, మీకేం కావాలంటే అది జరుగుతుంది. ఏం కావాలంటే అది జరిగితే వాళ్ళు అలా ఎందుకున్నారు మాస్టరు? రెండో ప్రశ్న. వైజాగ్ వెళ్తే తెలుస్తుంది. అంటే అక్కడ పిచ్చాసుపత్రి కూడా ఉందనుకోండి వైజాగ్ లో. దాని గురించి నేను చెప్పటలే. వైజాగ్ లో మా మూర్తి గారు అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాను నేను ఒకసారి. వెళ్తే బీచ్ లో భలే అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించేది. కార్లలో వచ్చేవాళ్ళు అందరూ రకరకాల, ఎంత నేను కార్ల దగ్గర ఉండిపోయేవాడిని. కార్లో ఓనర్లు ఎక్కడికి వెళ్లారు? వాకింగ్ వెళ్లారట. కార్ల మీద వచ్చి వాకింగ్. ఏం కావాలి అనుకుంటే అది జరిగిపోయేటటువంటి వ్యక్తి ఏమీ కావాలి అనుకోడు. వాడికి కావాల్సి వచ్చేప్పుడు తీసుకుంటాడు, లేకపోతే లేదు. ప్రపంచం అంతా నాది అనుకునే వాడికి ఏంటంటే బాధ. అంచేత ఈ సొరకాయ స్వామి యొక్క జీవిత చరిత్రలో పడినటువంటి బీజాలు శిర్ది సాయికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. శిర్ది సాయికి ట్రాన్స్ఫర్ అయినటువంటి బీజాలు వెంకయ్య స్వామికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇంత గొప్ప వ్యక్తులు ముగ్గురు మాత్రమే కాదు, వందలాది సంఖ్యలో ఉన్నారు. మీరు సొరకాయ స్వామితో సమకాలీనైనటువంటి మహాత్ముల యొక్క లిస్ట్ చదివితే మూడు పేజీలు ఉంటుంది లిస్ట్. వాళ్ళ పేర్ల లిస్ట్ మూడు పేజీలు. అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోనే 300 యోగుల యొక్క చరిత్రలు రాసి ఉన్నాయి. యోగులంటే ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్లే. ఇక్కడే నలమస్తాన్ దర్గా ఉంది కదా, ఎక్కడ టాకీస్, విజయలక్ష్మి టాకీస్ దగ్గర. కర్నూలులో ఇంకో ఆయన ఉండేవాడు. వీళ్ళ మూడు. ఈయన ఇక్కడ పోయి నేను కర్నూలు వెళ్ళొస్తాననేవాడు. అక్కడ ఆయన ఒక ఇది వేసి ఉంచేవాడు విస్తరాకు. ఆయన వస్తున్నాళ్లే మస్తాను, కాస్త అతను ఇష్టమైనవి చేయండి అని. అతడు వచ్చి తినేసి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ మాట్లాడుతూనే ఉండేవాడు, అక్కడ మాట్లాడుతూనే. వీళ్ళంతా ఉన్నా మనకి ఇవేం వద్దు. ఆ పిచ్చి ఎడ్యుకేషన్ ఉంది, ఎందుకు పనికిరానటువంటి ఎడ్యుకేషన్, ఉద్యోగం అడుక్కునేటటువంటి ఎడ్యుకేషన్. ఎందుకంటే మీ చదువులకి ఎవడైనా ఉద్యోగం ఇస్తే తప్ప మీకు బతుకులు లేవు. మీరు ఇంజనీరింగ్ చదివేసేయండి, బయోకెమిస్ట్రీ చదివేసేయండి, కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ అయిపోండి, కానీ ఎవడో ఒకడు మీకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం అయిపోతే మీరు అడుక్కు తినాల్సిందే. కాదు బాబు, నువ్వు ప్రపంచం అంతటికీ భోజనం పెట్టగలిగేటటువంటి స్థితిలో ఈ విద్య నేర్చుకుంటే ఉంటావు. వాళ్ళు చేసి చూపించారు కదా వాళ్ళు. క్రైస్ట్ ఏం చేశాడు? 2 చేపలు, 1 బ్రెడ్ ముక్క. ఎంతమందికి పెట్టాడు? ఎంతమందికైనా పెట్టగలడు. ఈ కాలంలోనే శుద్ధి సాయి వెంకటేశ్వర స్వామి నిరంతర అన్నదాన పథకాలు అవంతా జరుగుతున్నాయి కదా. ఎవరి పేరు మీద జరుగుతున్నాయి? అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు మీద జరుగుతున్నాయా? అక్కడ ఒక రాయి ముక్క ఉంది అంతే. ఆ రాయి ముక్కను అయితే మనం నమ్మగలుగుతున్నాం. గాని అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది భూమిలో సంచరించుచున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు వాటి సంఖ్య. అంచనా ఏమిటి అంటే 1000 మందికి ఒకళ్ళున్నారని ప్రస్తుతం అంచనా. కనీసం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 1000 మందికి ఒకడైనా లేకపోతే టీచింగ్ ప్రపోర్షన్ సరిపోదు. ఉన్న ఆ విద్య మాకొద్దు. ఈ అష్టమి నాడు వచ్చినటువంటి ఆ సమర్థ సద్గురు స్పర్శ ముందు మీరు స్వీకరించుకుని
మీరు ఆ స్థాయికి ఎదుగుతూ ఒక చిన్న సవరింపు ఉంది. ఆ సవరింపు కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎకనామిక్స్ మనం చదువుతాం, కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పరమ 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 మూర్ఖత్వం అర్థం కావటం లే. ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఎంఏ ఎంఈడి చేయాలట. ఎందుకు? ఐదో క్లాస్ చదివిన వాడు ఎలిమెంటరీ స్కూల్ చెప్పలేడు. నువ్వేం చేసావు మూర్ఖత్వం వల్ల? ఒకటి ఈ విద్య వేస్ట్, ప్లస్ వీడికి ఎలిమెంటరీ స్కూల్ చెప్పడానికి నామోషి. ప్రకృతి ఆ తప్పు చేయదు. అంచేత ఏం చేస్తుంది అది? ఒక క్లాసు నువ్వు పాస్ అయిపోగానే ఆ కింద క్లాసుకి నేను టీచర్ గా పెట్టేస్తుంది. అంచేత మేమందరం శిర్డీ సాయిలో అయిపోయిన తర్వాత చెప్తాం అనే మూర్ఖత్వం వద్దు. అందుకు చాలా మంది ఆ మహామూర్ఖులు నాకు కనిపిస్తూ ఉంటారు జీవితంలో. ముందు మమ్మల్ని నేర్చేసుకునేవాడు మాస్టర్. ఒప్పుకోదు నేచర్. ఎందుకు ఒప్పుకోదు? స్టాగ్నెంట్ వాటర్ ఎందుకు పనికిరాదు? స్టాగ్నెంట్ వాటర్ అంటే అర్థమైంది కదా. నిలిచిన నీరు ఎందుకు పనికిరాదు? నీరు ప్రవహిస్తూనే ఉండాలి. మీకు వచ్చినటువంటి జ్ఞానము నువ్వు కింద వాడికి అందివ్వకపోతే ప్రకృతి నీకు నెక్స్ట్ బర్త్ లో ఇచ్చే శిక్ష ఏంటంటే నిన్ను అజ్ఞానిగా చేస్తుంది. భారతదేశం నాశనం అయిపోవటానికి కారణం అది. మేము కొంతమంది వ్యక్తులకి తప్ప ఈ విద్యను ఇవ్వము అని ఎప్పుడైతే ఒక విశేషమైనటువంటి సమూహము నిర్ణయించకుండా ఆ సమూహము సమూలంగా నాశనం అయిపోయింది. ప్రకృతి యొక్క నియమం, దానికి ఎవరు కారకులేం కాదు. విద్య ఆపటానికి నువ్వెవరివి? వాడికి అర్హత లేదు, నేర్చుకోడు. తప్పు పలుకుతే నాశనం అయిపోతాడు వాడు. వాడికి భయం ఉంటే ఇద్దరు నాశనం అయిపోతే మూడోవాడు ఎలాగోరాడు. నీకెందుకు బాధ? మిమ్మల్ని మీరెవరిని ఉద్ధరించకండి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మనం చేసిన తప్పు అది, భారతదేశంలో చేసిన తప్పు అది. ఈ యోగ విద్య నాశనం అయిపోయింది, పరిపూర్ణంగా నాశనం అయిపోయింది. ఆ రఘువంశం ఉన్నంత వరకు, రామాయణం యొక్క ఆ కంటిన్యూటీ ఉన్నంత వరకు ఈ యోగ విద్య ఉండేది. కాళిదాస్ చాలా చెప్తాడు, రఘువంశీయులెవరూ కూడా చావలేదు. యముడు వచ్చి బతిమాలుకున్నాడు పాపం రాముణ్ణి, మీకు తెలుసా కదా. రామరాజ్యం లాగించేస్తున్నాడు, భలేగా ఉంది రామరాజ్యం. ఎవడికి రోగాలు లేవు, ఎవడికి దుఃఖాలు లేవు, కరువు కాటకాలు లేదు, సకాలంలో వర్షం, ఎవరికి ఏమీ లేదు. ఈయనకి టైం అయిపోయింది. యముడు గారు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఎట్టా మాట్లాడే ధైర్యం లేదు. రామరాజ్యంలో ఆ యోగ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం అది, మృత్యు మీ దగ్గరికి రాదు. మరి వీళ్ళందరూ చావలేదా? వినేవాడు లేకపోతే బోర్ కొట్టిపోతారు. అలా పోయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. లేకపోతే గురువులు ఎప్పుడు చావరు. అంచేత నేను చెప్పానని మీరు బాధపడకుండా అర్థం చేసుకోండి. గురువు చచ్చిపోయాడంటే మన వల్లే. శిష్యుడు చేతకాని వెధ అవుతే గురువు చస్తాడు. చెప్పి 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 బురకేకపోతే ఏం చేయాలి? పోనీ ఇంకో రూపంలో వచ్చి చెప్తానంటాడు. రామకృష్ణ పరమహంసే శ్రీరామ శర్మ ఆచార్యగా పుట్టాడు అని తెలిసాక సమర్థగురు రామదాసే శ్రీరామ శర్మ ఆచార్యగా పుట్టాడు అని తెలిసాక ఏం చేయాలి శిష్యులందరూ? అది జరుగుతుంది. అది అంటే ఎవరు చంపారు గురువుని? మనమే. ఖచ్చితంగా మనమే చంపుతాం. మరి ఇప్పుడు అదే చేస్తారా? చేయకండి. అది ఏం చేయాలి మనం? ఆ లయం అయినటువంటి స్థితిలో, ఆ లయం అయినటువంటి స్థితిలో మనం ఎన్నుకున్నటువంటి ఆ ఆరు జంటల యొక్క ప్రజ్ఞాస్థాయిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మళ్లీ ఆ ప్రజ్ఞాస్థాయి గురించి చెప్పి ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి మీరు ఆ ప్రజ్ఞాస్థాయి యొక్క ఆరు పాయింట్స్ మీరు మీ జీవితాలలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఎక్కడ అనే ఆ మౌన స్థితిలో మొట్టమొదటిది సివివి బ్లావెట్స్కి. సివివి అనేటటువంటి నామము ఆహారము తిన్న తర్వాత ఇవాళ నుంచి మీరు ఇమ్మీడియట్ గా మీ జీవితాలలో ఉపయోగించుకోవాల్సినటువంటి సూత్రాలు. ఎప్పుడు మీరు ఏ ఆహారము తీసుకున్నా, టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, దాని తర్వాత కింద పడిన టిఫిన్, దాని తర్వాత సాయంత్రం భోజనం తర్వాత, ఎప్పుడు ఏ సాలిడ్ ఫుడ్ మీరు తీసుకున్నా, తీసేసుకున్న తర్వాత ఆసనం ఏంటి? వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చుని నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ అని కళ్ళు మూసేసుకోండి. మూడు సార్లు అనుకున్న తర్వాత, కళ్ళు మూసేసుకున్న తర్వాత మీరు చేయవలసినటువంటి భావన ఏంటంటే, నేను తీసుకున్నటువంటి ఈ ఆహారము ప్రపంచంలో ఎవరు ఎవరు ఆకలిగా ఉన్నారో వారి వారికి చెందుగాక. చాలా అద్భుతమైనటువంటి సాధన. నిన్న అర్ధరాత్రి చెప్పాల్సింది, కొన్ని కారణాల వల్ల నేను చెప్పనన్నా, కానీ ఇప్పుడు చెప్తున్నా. అది ఇంతంటే అది వినేవాళ్ళు కొంతమంది వచ్చారు, మరి వాళ్ళు ఉపయోగించుకుంటారో లేదో కానీ వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళ కోసం ఆగిందేమో. ఇంచేత ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్నా, మరి బ్యాంకులో లంచ్ అవర్లో ఆహారం తీసుకుందాం, ముస్లిం ఒకడు ఉంటాడు, వాడేం చేస్తాడు, ఎక్కడున్నా చేసేస్తే మీరు చప్పట్లు కొట్టి నాతో చెప్తారు కదా వాడు ఎంత గొప్పవాడు అని. మరి మీరెందుకు అది పని చేయలేరు? ఎక్కడున్నా చేయొచ్చు, చేయకపోతే చేయగలిగేది ఏం లేదు కదా. గురువునికి మృత్యుకి ఒక మెట్టు దగ్గరికి తీసుకెళ్లారనమాట గురువుని మీరు, అంతకంటే జరిగేది ఏం లేదు. అంచేత ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్నా, అంచేత ఒక కథ నాకు గుర్తొచ్చింది. ఓ డాక్టర్ దగ్గరికి సిగరెట్ తాగుతున్నవాడు వెళ్ళేట, చైన్ స్మోకర్, అస్సలు సిగరెట్ మానలేకుండా ఉన్నాను ఏం చేయాలి అన్నట. చాలా సింపుల్ అయ్యా, ఆహారం తీసుకున్న తర్వాత ఒక సిగరెట్ కాల్చుకో అన్నట. సరే రెండోసారి వాడు వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి, తినలేక చస్తున్నానన్నట. ఏంటిట అర్థమైంది కదా, సిగరెట్ తాగాలనుకున్నప్పుడల్లా మరి అలా ఏం చేయొద్దు, వేరు టిఫిన్ లంచ్ తర్వాత డిన్నర్ అర్థమైంది కదా, అప్పుడే. అంతకంటే ఎక్కువ తినవాకండి ఎవరిచ్చినా కూడా, బయట సాధ్యమైనంత వరకు మీరు దయచేసి మానేయండి తినడం వీలవుతే. ఇంకటి కొన్ని ఉద్యోగ ధర్మాలలో కుదరవు, అంటే కుదరలేదని బాధపడటం సరే, కుదిరితే ఓకే, లేకపోతే మూడు సార్లు మాత్రమే సాలిడ్ ఫుడ్ తీసుకోండి మీరు. వీలైనంత వరకు మీ ఆహారపు అలవాట్లు, మీ కుటుంబపు అలవాట్ల ప్రకారము సెట్ చేసుకోండి టైం టేబుల్. ఇప్పుడు తినడం, అప్పుడు తినడం, ఇప్పుడు తినడం అని అలాగే ఇక్కడ ఫిక్స్ టైం పెట్టేయండి ఆహారానికి. అది అయిపోగానే ఇక్కడ మాత్రము వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవలసిందే. వజ్రాసనం ఇప్పటి నుంచే, వజ్రాసనంలో కూర్చున్న తర్వాత నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ మూడు సార్లు అనుకోండి. ఆ గురు చరణాలకు ప్రణామం చేసిన తర్వాత మానసిక స్థితి మీద ఎలా ఉండాలంటే, ప్రపంచంలో ఆకలిగొన్న వ్యక్తి అందరికీ కూడా నేను తిన్నటువంటి ఆహారం వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్.